మనం ఈ కొత్త సంవత్సరంలో 2017లో డిసైపుల్షిప్ ఇన్ న్యూ ఏజ్ మాస్టర్ జ్వాలకులు గారి ఇచ్చిన పుస్తకం కొత్తది ప్రారంభించుకుంటున్నాం. ఈ డిసైపుల్షిప్ ఇన్ న్యూ ఏజ్ గురించి గురుదేవులు చక్కటి పాట రాశారు. పరమ పూజ్య గురుదేవులు రాసిన మొట్టమొదట అంటే ఆశ్రమంలో మొదట పాడే పాట, వహ శక్తి హమేదో దయాలిజే కర్తవ్య మార్గ పర నట్టు జామి పర సేవా పర ఉపకారు మెహం నిజ జీవన సఫల బనా జామే హము దీన దుఃఖీ నిర్బలం వికలం కే సేవక బన సంతాప హరే జో హో భూలే భటకే బిచుడే ఉన్కో తారే ఖుద్ తర జామి వహ శక్తి హమేదో దయాలిజే కర్తవ్య మార్గ పర నట్టు జామి. ఈ పాట మొట్టమొదటిసారిగా హరిద్వార్ వెళ్ళినప్పుడు వింటూ ఉంటే అంత ఒక రకమైన పులకింత, ఒక రకమైన చెప్పలేనమాట మాటలు, అంత చక్కగా అలా హత్తుకుపోయింది. ఇది ఈ పాట ఎందుకు పెట్టారు అంటే ఇదే డిసైబుల్షిప్ ఇన్ న్యూ ఏజ్ అనే దాన్ని మొత్తానికి ఆ పుస్తకం మొత్తానికి ఎస్సెన్స్ అనమాట ఆ పాట. కాబట్టి పరమ పూజ్య గురుదేవుల వాయిస్లు ఆ పాట తెల్లార్జనం లేస్తూనే మన డైలీ లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడు నిత్య జీవితంలో మొదట ఈ పాటతోటి కార్యక్రమం మొదలవుతుంది హరిద్వార్. అలాగే మనం కూడా మనం ఇది గుర్తు తెచ్చుకోవాలి. ఈ గుర్తు తెచ్చుకోవడం ఎంత ఉపయోగం అంటే మాస్టరు ఒక బుక్ ప్రింట్ చేయించారు, శిష్యుడు అర్హత నీకు ఉందా, శిష్యుడు అవుతావా నువ్వు అని క్వశ్చనింగ్ అనమాట. శిష్యుడు అయ్యేవాడికి మొదట ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న బాధలు ఏంటి, అసలు వాట్ ఈస్ ది ప్రాబ్లం దట్ ఈస్ బీయింగ్ ఫేస్డ్ బై ద హ్యుమానిటీ అట్ ద లార్జ్. అసలు హ్యూమన్ బీయింగ్స్ అటు మినరల్ కింగ్డమ్, ఇటు ప్లాంట్ కింగ్డమ్, ఇటు యానిమల్ కింగ్డమ్, ఇటు హ్యూమన్, అట్ పైన దేవ, ఇలా మొత్తం ఇన్ని కింగ్డమ్స్, 5 కింగ్డమ్స్ ఉంటాయి. దీంట్లో మనం మన కింద ఈ మొత్తం 4 వీటికి సంబంధించిన ఏంటి ఉన్నాయి ప్రాబ్లమ్స్ అనే వాటి గురించి ఆలోచించేవాడే శిష్యుడు అవుతాడు. నా చిన్ని పొట్ట నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష అనుకునేవాడు శిష్యుడు కాలేడు. ఈ సృష్టి గురించి ఆలోచించావు కాబట్టి నీకు ఈ జ్ఞానం మొత్తం ఇస్తున్నాను అని చెప్పి బ్రహ్మదేవుడికి విష్ణువు వరం ఇస్తాడు. సృష్టి చేయడం ఎలాగా ఇవన్నీ మొత్తం అంతా చెప్తాడు, జ్ఞానం అంతా ఇస్తాడు. అప్పుడు బ్రహ్మ ఒక వరం అడుగుతాడు, ఇన్ని చేసినా ఎప్పుడు నువ్వే నాకు అన్నిటికీ మూల కారణమని గుర్తుండాలి, నీ చరణాల మీద నాకు దృఢమైన భక్తిని ప్రసాదించు అని భాగవతంలో మొట్టమొదటిలో వస్తుంది కదా. అది మన జీవితంలో అప్లై చేసుకోవాలి. మనకు ఎంత జ్ఞానం ఉన్నా అదంతా గురుదేవులు ఇచ్చినదే అని ఎప్పుడు జ్ఞప్తి ఉండాలి. ఆయన వచ్చి నోటితో చెప్పక్కర్లేదు, పుస్తకాలన్నీ ఎడమరిచి చెప్పక్కర్లేదు. ధియో యో నః ప్రచోదయాత్. ఆయన మన ధీ శక్తి అంటే మన ధారణ చేసుకునే శక్తి ఏదైతే ఉందో దాన్ని ఆయనే ప్రచోదన చేస్తారు. ఎలా ప్రచోదన చేస్తారంటే, ఒక మ్యాగ్నెట్ ఉందనుకోండి, ఆ మ్యాగ్నెట్ ఇంకో మ్యాగ్నెట్ ని తయారు చేస్తుంది. ఎలాగా, ఒక ఇనప మొక్క మీద ఈ మ్యాగ్నెట్ పెట్టి రుద్దుతూ ఉంటే మామూలుగా ఆర్డినరీగా ఉన్న ఇనప మొక్కలో ఉన్న అణువులన్నీ ఒక పద్ధతి ప్రకారం అరేంజ్ అవుతాయి. అంతకుముందు చల్లా చెదురుగా ఉన్నవన్నీ ఒక పద్ధతిగా వస్తాయి. అప్పుడు నార్త్ పోల్ సౌత్ పోల్ ఏర్పడుతుంది ఆ ఇనప మొక్క కూడా. ఒక ఇనప మేకు మీద మనం ఇంకో పెద్ద మ్యాగ్నెట్ పెట్టి రుద్దాం అనుకోండి, ఒకే పద్ధతిలో మ్యాగ్నెట్ అయిపోతుంది కింద మేకు కూడా. అలాగా శిష్యుడికి తన జ్ఞానం అనే దాన్ని ఇండ్యూస్ చేస్తా, రేడియేట్. రేడియేషన్ అంటే సూర్యుడి నుంచి వెలుగు ఎలా వస్తుంది, అలాగే గురువు నుంచి వెలుగు వస్తూ ఉంటుంది, వెలుగు ఆ జ్ఞానం వస్తూ వాడికి తెలియకుండానే ఒక మొగ్గ పెద్దదవుతుంది, మెల్లిగా పుష్పిస్తుంది, మెల్లిగా పుష్పం కాస్తా ఇంకా పెద్దదయ్యి కాయవుతుంది, ఆ తర్వాత పండు అవుతుంది, తర్వాత అది ఇంకొక చాలా 5-6 చెట్లు ఏర్పడటానికి కావాల్సిన విత్తనాలని తనలో దాచుకుంటుంది. అలాగే మనం కూడా గురువు నుంచి వచ్చే జ్ఞానం మనం తీసుకుని మనలో అది పెరిగి పెద్దదయ్యి ఆ జ్ఞానం ఒక పెద్ద వృక్షంగా తయారు, ఎంతో మందికి జ్ఞానం నీడనిస్తుంది, ఎంతో మందికి ఆశ్వాసన కలిగిస్తుంది. ఇదంతా కూడా మౌనంగా జరిగిపోతుంది. అందుకని బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, శిష్యరికం అనేది వ్యక్తి తన యొక్క ఎలిజిబిలిటీని పెంచుకోవడం వల్ల వస్తుంది. ఎలిజిబిలిటీని పెంచుకోవడం అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం రకరకాల వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి, కొందరు అన్నదానం పెడతారు, కొందరు నీళ్లు పంచి పెడుతుంటారు, కొందరు వస్త్రదానం చేస్తారు, కొందరు డబ్బులు ఖర్చు పెట్టి ఇళ్లు కట్టిస్తుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ మీద ప్రేమతో చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి పేరు రావడానికి పేరు మీద ఉన్న ప్రేమతో చేస్తున్నారా? ఎలా చేసినా చేస్తారు. అలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనిషిలోని లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్, వాడి చైతన్య పొరలన్నీ కూడా పరిశుద్ధ అవుతూ ఉంటాయి ఇలా చేయటం వల్ల. ఈ సృష్టి రూపంలో ఉన్న భగవంతుడికి సేవ చేయాలి అనే ఆలోచన వచ్చిన వాడు శిష్యుడవుతాడు. అంతేగాని శిష్యుడంటే 6 ఫోటో పెట్టుకుని తగ్గ భజన చేసి ఆయన పేరు చెప్పి డబ్బులు దండుకునేవాడు కాదు. ఆయన పేరు చెప్పి ఇదిగో ఈ కోర్సు చెప్పాడు, అయినా ఇంత డబ్బులు ఇవ్వండి, ఈ కోర్సు చెప్పాడు ఇంత డబ్బులు ఇవ్వండి, ఇలా డబ్బుల్లో తిరుగుతుంటే మనం ఎందుకు పనికి రాకుండా పోతాం. డబ్బులు కాదు మెయిన్, డబ్బులు వాల్యూ గుర్తించి వాటిని ఈ ప్లాన్కి ఖర్చు పెట్టడం కోసం తీసుకోవడం తప్పులేదు, మళ్ళీ తీసుకోవద్దంటలేదు, అవి దోషం అంటలేదు. అవి తీసుకోవడం వల్ల ఏమి ఉపయోగంతో కరెక్ట్గా దానికి ఖర్చు పెట్టడం అనేది దానికి ఆ వాల్యూ కరెక్ట్గా మనీకి ఉన్న వాల్యూని ఉపయోగించుకోవడం, అంతకంటే వాల్యూ ఉండదు దానికి. ఇక్కడ వాల్యుబుల్ థింగ్ ఏంటంటే, శిష్యుడు కాదలుచుకున్నవాడు మొదట చేయాల్సింది తనకున్న పరిధిలో ఈ సృష్టిలో ఉన్న ప్రాణులకి సేవ చేయటం, తనకంటే వెనకాల పడి ఉన్న వాళ్ళకి చెయ్యూతనివ్వటం, చదువురాని వాళ్ళకి చదువు చెప్పడం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం, ఈ రకంగా వాళ్ళ లైఫ్ని ఎలివేట్ చేయడానికి కోసం ప్రయత్నం చేసేది ఏదైతే ఉందో అదంతా కూడా శిష్యుడిగా గుడ్విల్ మిషన్. ఈ గుడ్విల్ మిషన్లో కళ్ళు లేని వాళ్ళకి లేదా రకరకాల అనారోగ్యం ఉన్న వాళ్ళకి వైద్యం చేయడం జరుగుతుంటుంది. ఎన్నో జరుగుతుంది, ఫిలాంథ్రఫికల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, రెడ్ క్రాస్ సొసైటీ, తర్వాత లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ఇవన్నీ చేసేవి అలాంటి పనులు. ఇక్కడ మనం లేక కొన్ని జన్మలు చేయగా చేయగా ఇప్పుడు ఏదో జన్మకు మనకు సద్గుణాలు అనేవి అలవాటైపోతాయి. మొదటేమో అందరికీ మంచి చేయాలి, దీనివల్ల మనకు కూడా కొంచెం సంఘంలో పేరు వస్తుంది అని ఒక ఆశతో చేయొచ్చు. కానీ చేయగా చేయగా ఆ ఆశ అలాంటివన్నీ పోయి కొన్ని జన్మల తర్వాత నిజంగా సంఘ సేవకుడిగా ఉంటాడు. అది అంతే తప్ప డబ్బు కోసమో పేరు కోసమో చేయడు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్న రకరకాల అడ్డంకులన్నీ పోతాయి. గురువుకి ఒక వ్యక్తికి అడ్డంకి ఏముంటుందంటే, చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే కోరికలు అనేవి ఒక అడ్డంకి. మనకున్న రకరకాల కోరికలు అడ్డుపడుతూ ఉంటాయి గురువు మన దగ్గర రావటానికి. ఎందుకంటే వాళ్ళ భాష కోరికలు ఉన్నవాడికి అర్థం కాదు. కోరికలు ఉన్నవాడి ప్లేన్ వేరు, వాడు యాస్ట్రల్ ప్లేన్లో ఉంటాడు. గురువులు ఎక్కడ ఉంటారు, బుద్ధి ప్లేన్లో ఉంటారు, అంటే మైండ్ కంటే పైన ఉంటారు. మైండ్లో కూడా ఉండరు, హయ్యర్ మైండ్లో కూడా ఉండరు. ఆ బుద్ధి ప్లేన్లో ఉన్నవాళ్ళకి, ఎంతకంటే పైన ఉన్న వాళ్ళకి డిజైర్ ప్లేన్లో ఉన్నవాడికి కనెక్షన్ ఉండదు న్యాచురల్గా. అందుకని ద రియల్ డిసైబుల్షిప్ ఎప్పుడైతే ఏర్పడాలంటే మౌనంలో ఏర్పడుతుంది. మౌనం అంటే మానసిక మౌనము. అందుకని మౌనం అంటే ఏంటి, ఇప్పుడు మౌనం మౌనం సైలెన్స్ సైలెన్స్ అంటూ ఉంటాం. మౌనం అంటే అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్ ఉదాహరణ ఏంటంటే, ఒక జేవుర్మాలు తీసుకున్నాం అనుకోండి. జేవుర్మాల్లో రకరకాల పోగులు ఉంటాయి. ఒక్కొక్క పోగు తీసేస్తూ ఉన్నాం, ఇటు ఒక పోగు తీసేసాం, అటో పోగు ఇటు ఒకటి తీసేసాం, అటో ఒకటి తీసేసాం, చివరికి అన్ని పోగులు తీసి పడేస్తే అక్కడ ఏముంటుంది, జేవుర్మాలు ఉంటుందా ఏముంటుంది, జేవుర్మాలు ఉండవు, ఉండదు. తీసి పడేసిన పోగులు ఉంటాయి, అక్కడో పోగు ఇక్కడో పోగు దూరం దూరంగా. అంతేగాని జేవుర్మాల అనే రూపంలో మటుకు ఆ నూలి పోగులన్నీ కలిసి ఉండవు. అలాగే సైలెన్స్ అంటే అర్థం ఏంటంటే, మనలో మనస్సు ఆలోచనలు అనే వాటితోటి అల్లబడి ఉంటుంది. ఆలోచనలు తీసేయాలి. ఆలోచనలు ఎలా వస్తాయి, ఆలోచనలు ఎలాగైతే ఈ నూలిపోగు పచ్చితో తయారు చేయబడిందో అలాగ మన ఆలోచనలు దేంతో తయారు చేయబడతాయి, కోరికలతో తయారు చేయబడతాయి. మన కోరిక వస్తే ఆలోచిస్తాం తప్ప ఒరిజినల్గా థింకింగ్ ఏమి ఉండదు మనిషికి. కోరిక, ఒక ఇల్లు కావాలనే కోరిక, ఆ కోరికతో ఏం చేస్తాడు వాడు, ఇల్లు ఎలాంటిది కట్టాలి, మన దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి పిండి కొద్దీ రొట్టె, అలాగా మన దగ్గర డబ్బులు కొద్ది 1 కోటి రూపాయలు పెట్టుకుందాం, 2 కోట్లు పెట్టుకుందాం, 10 కోట్లు పెట్టుకుందాం, లేకపోతే 25 లక్షలు 30-60 లక్షలు ఇలాగా లక్షల్లోనా కోట్లలోనా అనేది మారుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న పిండి బట్టి. అలాగే మన కోరిక ఉన్నప్పుడల్లా ఆలోచన వస్తూ ఉంటుంది. ఈ ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక వస్తుంది, ఇంకొక కోరిక తీరితే ఇంకొకటి వస్తుంది. దానికి అన్ఎండింగ్ ప్రాసెస్. సముద్రంలో అలలన్నా ఆగుతాయేమో కానీ మనిషి జీవితంలో కోరికలు అనే వాటికి ఎండింగ్ లేదు. మరి ఎప్పుడు వస్తుంది ఎండింగ్ అంటే, వాటి సంగతి వాడంతటి వాడు అర్థం చేసుకుంటే వస్తుంది. అలా కొన్ని జన్మలు గడిచిపోయి అప్పుడు ఇవి ఎంతసేపు వీటిని ఆస్వాదించిన ఉపయోగం ఏం లేదని తెలుస్తుంది. దానికి చక్కటి ఉదాహరణ చెప్తారు. అదేంటంటే కోరికలు తీర్చుకోవడం గురించి. ఒక కుక్క రోడ్డు మీద వెళ్తుంది, రోడ్డు మీద వెళ్తుంటే మాంసం కొట్టు పక్కనే, జనరల్గా మాంసం కొట్టు కుక్కలు ఉంటాయి కదా, ఆడు ఏం చేశాడంటే ఈ కుక్క మీద వస్తుందని చెప్పి ఒక బోన్ కట్ చేసి, అంటే ఎముకను కట్ చేసి అలా విసిరేసి, ఇంకేమో దాన్ని పట్టుకునేది నాలుగు పెట్టి ఇలా ఇలా నాకుతుంది. కొంతసేపు అయ్యేసరికి దాని మీద అక్కడక్కడ అంటుకున్న మాంసం ఏదైతే ఉందో అది దాని నోట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంక మాంసం ఏం లేదు అక్కడ, ఎముక తప్ప. ఆ ఎముకను నాకుతూ ఉంటే దానికి ఉన్న షార్ప్గా ఉన్నది కాస్త దాని నాలుక గుచ్చుకుని దాంట్లోంచి నెత్తురు కారుతుంది. ఎక్కడి నుంచి, కుక్క నాలుక నుంచే నెత్తురు కారుతుంది. ఇది అనుకుంటుంది ఆ బోన్లోంచి రసం వస్తుంది అనుకుని ఇంకా తాగుతూ ఉంటుంది. నాలుక కోసుకొని నెత్తురు పోయి 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 చివరికి చచ్చిపోతుంది. అలాగా మనిషి జీవితంలో కూడా కోరికలు అనేవి మనిషి చచ్చిపోయినా కూడా వదలం అలాగే ఉంటుంది. అలాగే ఉపనిషత్తులో కథ ఉంది. ఉపనిషత్తులో కథ ఏంటంటే, ఒకడు అడవిలోంచి వెళ్తున్నాడు, అంతట్లో వాడికి దాహం వేసింది. దాహం వేస్తే ఒక బావి కనిపిస్తుంది, ఆ బావి దగ్గరికి వెళ్ళంగానే వాడు కాలు జరిగాడు, దాంట్లో పడిపోయాడు. పడిపోతూ అయ్యో పడిపోతున్నానని ఏం చేశాడు, ఏదైనా పట్టుకుందామని చూస్తే గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుంటే అక్కడ పట్టు దొరికింది మొత్తం కింద పడకుండా. ఎందుకో అసలు వాడు దాంట్లో పడాల్సి వచ్చిందంటే, ఒక పులి తరుగుతోంది వాడిని, దాహం వేస్తోంది నిజమే, పులి కూడా తరుగుతుంది. ఈ లోపల కింద చూస్తే ఎలుగుబంటి ఉంది, నీళ్లు లేని బావి. ఆ బావిలో అంతకుముందే ఏదో ఒక ఎలుగుబంటి పడిపోయింది, అది గట్టిగా అరుస్తూ అటు ఇటు తిరుగుతాడు. ఇటు కింద పడ్డాడా కోరికి చంపేస్తున్నాడు, పైకి వస్తేనేమో పులి తినేస్తుంది. ఈ హడావిడిలో వాడు పట్టుకున్న తాడు జారిపోయింది అనుకోండి, పడతాడు. అదేమో జాగ్రత్త ఆడేమో నున్నగా ఉంది. అయ్యో అయ్యో అంటున్నప్పుడు నోరు తెరిచినప్పుడు నోటి మీద ఒక తేనె బిందువు పడింది. అబ్బా ఎంత తీయగా ఉంది, భలే ఉంది, ఎంత సంతోషంగా ఉంది నాకమ్మయ్యా, ఇంత కష్టంలో కూడా తేనె దొరికింది అని వాడు ఆ తేనెని ఆస్వాదిస్తున్నాడు. తీరా చూస్తే అది పాము, వాడు పట్టుకుని వేలాడుతున్నది ఒక పాముని, కింద ఎలుగు వంటి, పైన ముసలి పట్టుకు ముసలి కాదు పులి, పట్టుకున్నదేమో పాము. ఈ ఇంత హడావిడిలో వాడు నాలికి మీద పడుతున్న తేనెని అబ్బా ఎంత తీయగా ఉంది అని అనుకుంటున్నట్టు, అది మనిషి జీవితం అని ఉపనిషత్తులు చెప్తాయి. మరి ఇంత భయంకరంగా ఉంటుందంటే నిజంగా ఉంటుంది, చాలామంది జీవితాలు ఇలాగే ఉంటాయి. మరి గురువు గారు కూడా గాయత్రి చిత్రావళి పుస్తకంలో ఇచ్చారు, ఈ తాబేళ్లు ముసళ్ళు పెద్ద పెద్ద పాములు ఇవన్నీ చుట్టుముడుతూ ఉంటాయి, దాని నుంచి బయటపడటం ఎలాగా అంటే గాయత్రి మాతను శరణ కోరు అంటారు. అలాంటి జీవితం చాలా మందికి ఉంటుంది, మనకు తెలియదు కానీ అలాంటివన్నీ దాటుకుని వచ్చిన వాళ్లే ప్రతి వాళ్ళు. లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్, అది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మనం సాయం చేయగలగాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి సాయం ఎలా చేయాలి? ఈ భూమి మీద ఉన్న వాళ్ళ ఏడుపులు వినిపిస్తున్నాయి, కళ్ళబడి నీళ్లు కారుతూ నాకు నిద్ర పట్టడం లేదు, దిండు తడిసిపోతుందని గురువు గారు రాసుకున్నారు. అది డిసైపుల్షిప్ అంటే ఊరికే చదివేసి గురువు గారి జీవితం, అయ్యా పాపం ఆయన నిద్ర పట్టలేదు పాపం పిచ్చి బ్రాహ్మడు ఏడు చేయడం అనమాట అనుకోకూడదు. నిజంగా దాదా గురుదేవులకి శిష్యులుగా గురువు గారు అంత బాధపడ్డారు. అలాగే మనం గురువు గారికి శిష్యులుగా అవ్వాలి అనుకుంటే బాధపడుతూ కూర్చోకూడదు, పని చెయ్యాలి. బాధ్యత అనేది ఈ సృష్టిలో కనిపిస్తున్న దాన్ని బాధలను తీసేయటం ఎలాగని ఆలోచించడం మొదటి స్టెప్ బాధ్యతకి. గురుదేవులు కొన్ని పదాలు ఇచ్చారు అసలు, అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే ఈమాందారి, బహాదూరి, జిమ్మేదారి. జిమ్మేదారి అంటే మనం బాధ్యత వహించాం, బహాదూరి ధైర్యం చూపించాలి. ఈ పదాల్లో డిసైపుల్షిప్ కావాల్సినవి పూర్తిగా ఉన్నాయి. ఎవరైతే బాధ్యత వహిస్తారో వాళ్ళు బాధపడటం మానేస్తారు. బాధ్యత వహించిన వాడికి బాధపడితే బాధ్యత చేయలేడు, కర్తవ్యాన్ని చేయలేడు. కాబట్టి ఏడవకూడదు, బాధపడుతూ కూర్చోకూడదు. ఏంటి పని చేయాలి, ఎలా చేయాలి, ఎలా సొల్యూషన్ ఎలా వస్తుందని ఆలోచించాలి. అలాగే ఆలోచించేవాడికి మనస్సు ఒక నిశ్చల స్థితికి వస్తుంది. తన మనస్సు గురించి తాను ఆలోచించుకుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ట్రూ డిసైపుల్ అంటే శిష్యుడు కాదలుచుకున్నవాడు తన మనస్సుని తాను చదువుకోవాలి. పక్కవాడు మనసులో ఏముందో తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏం లేదు, అదో పెద్ద విద్య. మాస్టర్ చెప్తుండేవాడు అవతల వాళ్ళు ఒప్పుకుంటే మనం చూడవచ్చు, అవతల వాళ్ళు ఒప్పుకోకపోతే మనకు తెలిసినా కూడా చూడకూడదు. ఇంతకీ గణపతి సత్యనారాయణ స్వామి రాస్తారు ఒక చోట కొటేషన్, నీ మనసులో ఏముందో నువ్వు తెలుసుకో, అంతేగాని అవతలవాడు మనసులో ఉంది నీకెందుకు అంటాడు ఆయన. మన మనసులో ఏముందో మనం ప్రయత్నించామా తెలుసుకోవడానికి, తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా డీపర్గా మన లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి ఆలోచిస్తాం. అంటే మనకు భౌతిక దేహం ఉంది, దానిపైన ప్రాణమయ కోశం ఉంది, దానిపైన మనోమయ కోశం ఉంది, స్థూల సూక్ష్మ కారణం. ఇవి అయిన తర్వాత పైన ఇంకా మనస్సు దాటిన తర్వాత బుద్ధి ఉన్నది, బుద్ధి తర్వాత నిర్వాణ, తర్వాత పరానిర్వాణ, తర్వాత మహాపరానిర్వాణ. ఈ బుద్ధి అనే ప్లేన్లో మాస్టర్స్ అందరూ ఉంటారు, గురువులు ఉంటారు. ఈ గురువు మౌనంగా అంటే ఏవి ఆలోచన లేకుండా మానసికంగా ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకుండా సమతాస్థితిలో పరమ ప్రశాంత స్థితిలో, రాత్రిపూట ఒక పెద్ద తొట్టిలో నీళ్లు ఉన్నాయనుకోండి, రాత్రిపూట పూర్ణమి నాటి రాత్రి చూస్తే కరెక్ట్గా పౌర్ణమి చంద్రుడు కనిపిస్తాడు, నక్షత్రాలు కనిపిస్తాయి, అన్ని క్లియర్గా కనిపిస్తాయి. అలాగే మన మనస్సు కూడా క్లియర్గా ఉండాలన్నమాట, శాంతంగా ఉండాలన్నమాట, ఎక్కడ ఆలోచన లేని, అది సైలెన్స్ అండి. అలాంటప్పుడు గురువు శిష్యుణ్ణి కాంటాక్ట్ చేస్తాడు. సో ద రియల్ డిసైపుల్షిప్ టేక్స్ ప్లేస్ ఇన్ సైలెన్స్. అందుకని మాస్టర్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, మౌనంలోకి వెళ్ళండి, ఓంకారం చేయండి, మౌనంలోకి వెళ్ళండి, అంతా మౌనంలోంచి వచ్చింది. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ దక్షిణామూర్తి స్తోత్రం ఉంది, దాంట్లో అన్ని శ్లోకాలు అయిపోయిన తర్వాత చిట్ట చివరి శ్లోకంలో ఫలశ్రుతి లాగా చెప్తారు. ఎవరైతే ఈ విశ్వం అంతా ఉన్న ఆత్మస్వరూపమే నేను అనే జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళకి అష్టసిద్ధులు నవనిధులు లభిస్తాయి అని. అష్టసిద్ధి నవనిధికే దాత అనే ఆశ్రమం లక్ష్మీపురంలో కోట కొండ దగ్గర మాస్టర్ అక్కడ దాన్ని నెలకొల్పడానికి కూడా కారణం అక్కడ ఎవరున్నారు, దక్షిణామూర్తి గారు ఉన్నారు. కోటప్ప కొండ మీద దక్షిణామూర్తి గారు ఉన్నారు. ఆ దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పినవన్నీ ఫాలో అవుతే అష్టసిద్ధులు ఆటోమేటిక్గా వస్తాయి, నవనిధులు ఆటోమేటిక్గా వస్తాయి. కానీ మౌనం అనేది మనం పాటించాలి కదా, మనం పాటిస్తే వస్తాయి. కాబట్టి మౌనంలోనే నిజమైన శిష్యరికం మొదలు. ఇది అయిన తర్వాత మనం ఇట్ ఇస్ యాటిట్యూడ్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మౌనం గురించి మాట్లాడుతూ మాస్టర్ మన అఖండ గురుసత్తాలో తీసుకున్న మొట్టమొదటి పరమ గురువు ఎవరు, రమణ మహర్షి గారు. రమణ మహర్షి గారు ఎప్పుడు కూడా మౌనం, ఆయన మౌనం తప్ప ఇంకోటి లేదు. ఆ మౌనం అనే దాంట్లో ఉంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయాలో అది మనలోకి తెలుస్తుంటుంది, మనలోకి వస్తుంది. అది పైనుంచి వర్షం పడితే చినుకు నేల మీద పడినట్టుగా మన కామ్గా ఉన్న మనసులోకి ఒక సందేశం వస్తుంది, ఒక ఆదేశం వస్తుంది, ఒక ఉపదేశం వస్తుంది, ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది, ఇగో ఇలా ఫాలో అవ్వు, ఇలా చేయని, అది చేయటం మొదలట. ఏ గురువు అయినా వాడి శిష్యులకి అలాగే చెప్తారు, అంతే తప్ప నోట్స్తో చెప్పరు. అదే కరెక్ట్ ఇన్స్ట్రక్షన్ అనమాట, అదే కరెక్ట్ ఉపదేశం, అదే కరెక్ట్ అయిన ఆదేశం. అది మనం సంపాదించాలంటే మనం నిశ్చలంగా ఉండాలి. అరవిందులు ఏమంటారు, నిశ్చల నీరవ, ట్రాంక్విల్, వాస్ట్, సాలిడ్ బ్లాక్ ఆఫ్ సైలెన్స్ అంటాడు ఆయన. ఈ సాలిడ్ బ్లాక్ ఆఫ్ సైలెన్స్, సాలిడ్ బ్లాక్ ఆఫ్ పీస్, ట్రాంక్విలిటీ ఇవి ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు గురువు శిష్యుడి దగ్గరికి ఆటోమేటిక్గా ఎక్కడున్నా సరే వస్తాయి. ఇక్కడ మన కేసు గురువు చూడాలి అని మనం ఎవరన్నా అనుకుంటే, గురువు గారు నా కేసు చూస్తే బాగుండు, గురువు గారు నాతో మాట్లాడితే బాగుండు, గురువు గారు నాకు దర్శనం ఇస్తే బాగుండు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ భూమి మీద ఉన్న మానవుల యొక్క బాధ ఏమిటి, రకరకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారు, అనారోగ్యం పోగొట్టడానికి మనం ఏమన్నా చేస్తున్నాం, చదువు లేక చాలా మంది ఒక రకమైన అజ్ఞాన స్థితిలో ఉన్నారు, దాన్ని పోగొట్టడానికి మనం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నాం, అలాగే చాలా మంది సరైన డైరెక్షన్ లేక తప్పు దారిలో పోతున్నారు, అలాంటి వాళ్ళకి మనం ఏమన్నా చేస్తున్నాము, మన దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, వెదర్ వు హ్యావ్ ప్లాన్స్ టు అసిస్ట్ టు గివ్ ఎ డైరెక్షన్ టు ద వేరీ. ఈ క్వశ్చన్స్ మనకు వచ్చాయి ఎప్పుడన్నా, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుడికి వచ్చిన ప్రశ్న ఏంటి, సమస్త మానవాళి ఎదుర్కొన్న ప్రశ్నలే వచ్చాయి కదా బుద్ధుడికి, కొత్తగా వచ్చాయా, రోగంతో బాధపడుతున్నవాడు చూశాడు, అయ్యో రోగం వస్తుందా నాకు తెలియదే, రోగం ఎందుకు వస్తుంది, కారణం ఏంటి కనుక్కోవాలి, కనుక్కుంటే ఏమవుతుంది ఆ కారణం తెలుసుకుని ప్రజలకు ఇస్తే రోగం రాకుండా మనుషులు ఉంటారు. అలాగే ఇంకోటి ఏమొచ్చింది, ముసలిదనం వచ్చింది, అయ్యో ముసలాళ్ళు అయిపోతారు నాకులైనా ఉంటారు అనుకున్నాను, కాదనమాట దీనికి కారణం ఏంటి తెలుసుకోవాలి. తర్వాత వచ్చిందేంటి, చచ్చిపోయిన వాళ్ళని చూశాడు, చచ్చిపోతారు కూడానా, అయ్యా ఇప్పుడు ఎలాగా, సో చచ్చిపోవడం అనేది కూడా చుట్టూ ఉన్నవాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు కదా, ఇదంతా బాధాకరమైన విషయం అనమాట, దీని సంగతి ఏంటో ఆలోచించాల్సింది అన్నాడు. ఆలోచించాలన్నాడు, ఊరుకున్నాడు, దాని మీద మొదలుపెట్టాడు ఎక్సర్సైజ్. ఆయన ఏం చేయాలి ఎలా చేయాలి ఆలోచించుకుంటూ ఆలోచించుకున్నాడు, దాన్నే తపస్సు అంటాడు. ఊరికే కూర్చోవడానికి కాదు, గళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు తపస్సు అంటే, ఒక విషయాన్ని ఎలాగా సొల్యూషన్ తెచ్చుకోవాలి అని ఆ సొల్యూషన్ వచ్చేంత వరకు కృషి చేయడాన్ని తపస్సు అంటారు. తపస్సు వల్ల ఏదైనా సాధించవచ్చు అని గురువు గారు అంటారు. దానికి తపస్సులు రకాలు కూడా ఇచ్చారు, నిష్కాసన తపస్సు, ఇలాగ 12 నెలలకి 12 రకాల తపస్సులు ఇచ్చారు. మనం ఏ ఒక్కటి చేసినా బాగా చేసినా మనం తపస్సు చేసిన వాళ్ళమే. మరి గాయత్రి మహాయజ్ఞం చదువుకుంటే దాంట్లో ఒక తపస్సు ఎన్నుకుని ఆ తపస్సు ప్రకారం చేయొచ్చు, అలాగే చాంద్రాయణ వ్రతం ఇచ్చారు దాని ప్రకారం చేయొచ్చు. చేస్తే ఏమవుతుందంటే మనలో ప్యూరిఫికేషన్ వస్తుంది. ఎప్పుడైతే ప్యూరిఫై అవుతామో అప్పుడు కరెక్ట్గా మనం ఒక ప్రాబ్లం సొల్యూషన్ పట్టుకోగలిగే మనస్సు మనకు లభిస్తుంది. అంతే తప్ప ఏదో ఒకటి అపజర్డ్గా ఇప్పుడు నేను క్యాన్సర్కి మందు కనుక్కుంటాను అనుకుంటూ మనం మొదలెట్టాను అనుకోండి, మనకి అసలు అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఇంతవరకు ఉన్న మెడిసిన్ ఏంటి, దానికి ఏం చేస్తే తగ్గుతుంది, ఇది రావడానికి ఒక మనిషి కారణం ఏంటి, బ్యాడ్ హ్యాబిట్సా, లేదా బ్యాడ్ వే ఆఫ్ లైఫా, బ్యాడ్ థింకింగా, ఇవి పాసిబుల్ కాజెస్ ఏంటి, ఆ కాజ్ ఎలా రిమూవ్ చేయాలి, ఇంత జ్ఞానం ఉంటే కానీ మనం దాన్ని తీలేము. సో ఆ వేలో మనం ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, ఏదో ఒక రోజుకి వీ రీచ్ ది గోల్. అలాగా దాని తగ్గ క్వాలిఫికేషన్ తెచ్చుకోవాలి. భూమి మీద ఉన్న మానవుల బాధలు పోగొట్టడానికి మనం ఏం చెయ్యాలి, భూమి మీద ఉన్న జీవన విధానం, జీవన వే ఆఫ్ లైఫ్ అది పెంచాలంటే ఏం చెయ్యాలి, అందరూ సుఖంగా అందరూ ఆనందంగా జీవించాలంటే ఏం చెయ్యాలి, అది ప్రశ్న. ఆ ప్రశ్నకి ఆన్సర్ మనం పట్టుకోగలిగితే ఎలా పట్టుకుంటాం, గురువు యొక్క అనుగ్రహం వల్ల పట్టుకుంటాం. మన వైపు నుంచి ప్రయత్నం ఉంటే కదా, అది శిష్యుడి యొక్క లక్షణం. శిష్యుడి యొక్క ఈ లక్షణాలన్నీ మనం గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి, ఇంకా ఏంటంటే గురువు అంటున్నాం, గురువు అంటే ఏం చేస్తాడు, గురువుకి ఏమైనా స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయంటే ఏమి ఉండవు, మనలానే ఉంటాయి, మనలానే ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, లేకపోతే మనలానే ఆడవాళ్ళు ఎట్టి చీర జాకెట్ వేసుకుంటారు, లేకపోతే మనలానే సిగరెట్ తాగుతారు, మనలాగే అన్నీ మనలాగానే ఉన్నాయి, కానీ మనం ఆయన ఒకటి కాదు. ఎందుకు కాదు అంటే గురువుకి తాను ఏ గ్రహం మీద ఉన్నాడు, భూ గ్రహం మీద ఉన్నాడు, ప్రస్తుతం భూమి మీద ఉన్నాం కాబట్టి భూమికి సంబంధించినవి మాట్లాడుకుంటాం. ఈ ఎర్త్ చైన్ లో ఇంకా రెండు గ్రహాలు ఉన్నాయి, కుజుడు బుధుడు, అక్కడ ఉన్నారనుకోండి ఆ కుజుడికి ఆ మెర్క్యూరీకి వేరే ఆ ప్లానెట్స్ కాబట్టి వాటికి ఇంకో ప్లాన్ ఉంటుంది, ఎర్త్కి ఒక ప్లాన్ ఉంటుంది. ఈ ఎర్త్ ప్లానెట్కి ఏం ప్లాన్ ఉందో గురువుకి తెలుసు, అలాగే ఈ ఎర్త్ ప్లానెట్ ఏ సోలార్ సిస్టమ్ లో ఉందో ఆ సోలార్ సిస్టమ్కి ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ తెలుసు. ఇదంతా ఒక కాస్మోస్, అంటే బ్రహ్మాండం, ఈ బ్రహ్మాండమైన ఈ గోడ అంతా కూడా ఒక ప్లాన్తో ఉంటుంది, ఆ ప్లాన్ కూడా తెలుస్తూ ఉంటుంది. అవి తెలుసుకుని స్టేజ్ బై స్టేజ్ ఎక్కడ ఇక్కడ ఏది ఇంప్లిమెంట్ చేయాలో అంత జ్ఞానం కలిగిన వాడు గురువు. ఎవరు పడితే వాళ్ళు గురువు ఎవరు, ఎవరు పడితే వాళ్ళు భావనా గురువు గారు అంటే దండం పెట్టాలి, అలాంటివి అనిపించుకోవడం అనవసరం. ఎందుకంటే దీంట్లో ఒక్క సెంటెన్స్ కూడా పూర్తిగా అర్థం కాదు. ఈ ఎర్త్ ప్లానెట్కి ఏం ప్లాన్ ఉంది తెలియాలి గురువు అన్నవాడు, అలాగే సోలార్ సిస్టమ్ ఏం ప్లాన్ ఉంది తెలియాలి. అది తెలియనంత వరకు వాడు గురువు కానే కాడు. ఎందుకంటే ఇన్ ది వర్డ్స్ ఆఫ్ మాస్టర్ జ్వాలకూల్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మాస్టర్ ఈకే, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మాస్టర్ ఆర్కే, ఎవరు చెప్పినా అంతే, ఇన్ ది వర్డ్స్ ఆఫ్ పరమపూజ గురుదేవ్, ఇది గురువుకి ఉన్న క్వాలిఫికేషన్ ఒకటి. సో మనం ఈ ప్లాన్ తెలుసుకున్నంత మాత్రమే దాని అంటారు, అంత మాత్రమే అయిపోదు. ఇప్పుడు గురువు గారు బోర్డు పిచ్చారు ప్లాన్, అలాగే ఆర్కే మాస్టర్ ఆర్కే బోర్డు పిచ్చారు ప్లాన్, ఆ ప్లాన్ తెలిస్తే ఏం ఉపయోగం లేదు. ఆ ప్లాన్కి మనల్ని మనం సమర్పించుకోవాలి. ఎస్, నా ప్రాణం పోయినా చేస్తాను అనే ఒక దీక్ష తీసుకోవాలి. ఎవరు మనమే తీసుకోవాలి, ఆయన ఎవరు, ఆయన ప్లాన్ చెప్పుకుంటూ పోతారు, ఆ ప్లాన్ నచ్చిన వాడు దాన్ని ఫాలో అవుతారు, భూమిపై స్వర్గా అవతరణ, ఇది నా ప్రణాళిక, మీ ప్రణాళిక నచ్చిన వాడు రండి, మీ ప్రణాళిక అక్కలేదు మాకు ఇంకోటి ఏదో బాగుంటుంది, ఎప్పుడు అలా మేము భజన చేసి కూర్చుంటాం, లేదా ఇంకోటి చేస్తాం, అక్కడ కూడా ప్రణాళిక ఉంటుంది. ఇప్పుడు బాబా గారి దానికి వెళ్ళాం అనుకోండి, సత్యసాయి బాబా గారి దానికి, అక్కడ కూడా భజన మిగతా వాటితో పాటు సోషల్ యాక్టివిటీస్ ఇవన్నిట్లో అండర్ కరెంట్ గా ఉండేది ఏంటి, ఈ భూమి మీద ఉన్న మానవుల యొక్క నెక్స్ట్ పరిణామ క్రమంలో వాళ్ళు ఏమవ్వాలి, అది ఎవరికైనా సరే ఈ భూమి మీద ఉన్న ప్రణాళిక ప్రకారం ప్లాన్ ఏంటంటే, ఈ భూమి మీద మానవ శరీరం తీసుకున్న జీవి, మినరల్ శరీరం తీసుకున్న జీవి అన్నాం అనుకోండి, ఏమైనా అర్థం అవుతుంది, మినరల్ శరీరం ఏంటంటే శరీరం అంటే మినరల్ బాడీలో ఒక పదార్థంగా ఉన్న, ఒక ఇనువుగా లేదా బంగారంగా లేదా ఒక రాగిగా ఉన్న లోహంలో కూడా జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు ఔటర్ గార్మెంట్, ఔటర్ అంటే వస్త్రం లాంటిది అనమాట, అది లోహం. అదైన తర్వాత కొంత పరిణామ క్రమంలో చెట్టు, లోపల జీవుడు ఉన్నాడు, చెట్టు లోపల జీవుడు ఉన్నాడు, ఇంకా కొంత పరిణామ క్రమంలో జంతువు, ఆ జంతువు లోపల జీవుడు ఉన్నాడు, ఇంకా పరిణామ క్రమంలో బయట వస్త్రం లాంటిది ఏంటి మానవ దేహం, లోపల జీవుడు ఉన్నాడు. నెక్స్ట్ అక్కడి నుంచి వాడు దేవుడు దేవతగా అవ్వాలి. సో మీరందరూ భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయా. దేవతలు అంటే కిందసారి చెప్పుకున్నాము, దేవ అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఆనందాన్ని ప్రసాదించేవాడు. దేవ అంటే ఆనందాన్ని ప్రసాదించేవాడు. కాబట్టి ఈ భూమి యొక్క ప్లాన్ ఏంటంటే, ప్రస్తుతం మన ఎర్త్ ప్లానెట్కి సంబంధించినంత వరకు ప్లాన్ ఏంటంటే, దేవ చరాచర జగత్తును అంతటినీ ప్రకాశింపజేసేది, ప్రకాశ స్వరూపమైనది దేవత. అంటే తనలోనే వెలుగు ఉంటుంది. ఇప్పుడు సూర్యుడి వెలుగు చంద్రుడి మీద గ్రహాల మీద పడి అది భూమి మీద పడుతూ ఉంటే అది మనం చూస్తున్నాం. అలా కాకుండా సూర్యుడు ఎలాగ స్వయం ప్రకాశుడో, స్వయం ప్రకాశం సూర్యుడికి ఇంకోటి ప్రకాశం ఇవ్వడం, అలాగే మనం కూడా స్వయం ప్రకాశం అవుతాము. అది దేవత అండి. మనలో ఒక ప్రకాశం వస్తుంది, మనలో స్వయం ప్రకాశం వస్తుంది. అలాగే ఎవరైతే ఆనందింపజేస్తారో వాళ్ళు దేవతలు. భక్తులని ఆనందింపచేయటం వల్ల అఖండ ఆనందం వస్తుంది. కాబట్టి మనిషిగా పుట్టిన ప్రతివాడు పరిణామ క్రమంలో నెక్స్ట్ స్టేజ్ రీచ్ అవ్వాల్సింది. ఈ భూమి మీద నెక్స్ట్ స్టేజ్ రీచ్ అవ్వాల్సింది ఏంటి? దేవతత్వము. భర్గో దేవస్య, ఆ దేవస్య పద్ధతిలోకి వెళ్ళాలి మనం. ఆ దేవ అనే పదానికి అర్థం ఏంటంటే మనలో ప్రకాశ స్వరూపమైనది. ఈ ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది? చరాచర జగత్తును ప్రకాశింపజేసేది ఎవరు? భగవంతుడే. మనలో ఇండివిజువల్గా ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న త్రికోణాత్మకమైన ఉంది. ఏంటది? ఆత్మబుద్ధి మనస్సు. ఈ ఆత్మబుద్ధి మనస్సు ఏదైతే ఉందో దీనిలోకి భగవంతుడి తేజస్సు దిగాలి, అవతరించాలి. అవతరిస్తే అప్పుడు ఆత్మబుద్ధి మనస్సు ప్రకాశించి మన శరీరం అంతా కూడా వెలుగైపోతుంది. నీ కన్ను ఒక్కటైతే నీ దేహం మొత్తం వెలుగైపోతుంది అంటాడు క్రైస్ట్. మనకు ఒక్క కన్ను అవడం ఏంటి? మనకున్న రెండు కళ్ళు, రెండు కళ్ళు పోయి ఒక్కన్ను ఉండాలా? అలా కాదు. మన కన్ను అంటే చూసేది, నువ్వు చూసేది ఒక్కటైతే, నీ కన్ను ఒక్కటైతే నువ్వు వెలుగు అయిపోతావు అంటాడు క్రైస్ట్. అంటే దాని అర్థం ఏంటి? మనం చూసేదంతా కూడా భగవంతుడే. మనం చూసేదంతా, మనం చూడలేనిది చూడగలుగుతున్నది అంతా కూడా భగవంతుడే అని ఎప్పుడైతే మనకు సరైన దృష్టి ఏర్పడుతుందో అప్పుడు మనం వెలుగు అయిపోతాము. దానికి దీని కనెక్షన్ ఏంటి? ఎందుకంటే భగవంతుడు ఒక ఆకారం ఉండదండి, నిరాకారుడు, నిర్గుణుడు, ప్రకాశ స్వరూపుడు, స్వయం ప్రకాశం. ఆయన్ని ఇంకొకళ్ళు ప్రకాశింపచేయలేదు, ఆయనే ప్రకాశ స్వరూపుడు, స్వయం ప్రకాశుడు. కాబట్టి మనం కూడా ఉన్నదంతా భగవంతుడే అనే దృష్టితో చూడాలి. ఎలా చూడాలి అనే ప్రశ్నకి అర్థమేం లేదు, చూడటమే. ఇప్పుడు ఇలా చూస్తున్నాను నేను నా కంప్యూటర్ మీద, ల్యాప్టాప్లో ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు అని చెప్పి మైక్ పట్టుకుని చేతిలో కాగితంతో ఉన్నారు. అక్కడ ఎంఎస్ఆర్ ప్రసాద్ గారిని చూస్తున్నాను అనకుండా భగవంతుడే ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు ఉన్నారు, ఐ లవ్ హిమ్ అని మనసులో అనుకోవాలి. పైక్ కాదు. అలాగే అరుణ ఇక్కడ మాస్టర్ ఫోటో పెట్టింది, ఈ రూపంలో భగవంతుడే ఆ అభయం ఇస్తూ నా ఎదురుగుండా ఉన్నాడు, ఐ లవ్ హిమ్ అనుకోవాలి. అలాగే మమత సాయిబాబా గారిని పెట్టారు, ఐ లవ్ హిమ్ బికాజ్ ఈ సాయిబాబా కాదు భగవంతుడే అక్కడ ఉన్నాడు అదో. అలాగే ఇక్కడ బ్లాబెట్స్కి, అలాగే మిగతా వాళ్ళు పెట్టలేదు. ఇప్పుడు తేజ గురువు గారు, మాతాజీ పాదుకలు, అలాగే ఇక్కడ మకరము మీనము కుంభం, సారీ కుంభం మీనం, ఈ రెండు సింబల్ ఉన్నది మొత్తం పెట్టింది. బికమ్ ది పాత్, ఆకారాలు ఆ రూపాల్లో ఉన్న భగవంతుడు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను. ఇలాగా అది భగవంతుడు కాబట్టి, బికాజ్ దట్ ఈజ్ భగవంతుడు, ఇది కనిపించే అంతా భగవంతుడు కాబట్టి నేను భగవంతుడిని ప్రేమిస్తున్నాను అనుకోవటం వల్ల ఏమవుతుందంటే, భగవంతుడు మనం దేన్ని ధ్యానం చేస్తామో మనం కూడా అదే అవుతాం. కాబట్టి మెల్లిగా మెల్లిగా మనం ప్రకాశ స్వరూపులం అయిపోతాం. పశ్చితి సపశ్చితి, ఎవడైతే దాన్ని చూస్తాడో వాడు అది అవుతాడు, అది చూసినవాడు అవుతాడు. దేన్ని చూడాలి? భగవంతుడిని చూడాలి అన్నిటిలో. అంతే తప్ప భగవంతుడు కాకుండా మనకు తేలు కనపడకూడదు. తేలు కనపడగానే భగవంతుడు ఉన్నాడు, ఐ లవ్ హిమ్ అనుకోవాలి, మారిపోతుంది పరిస్థితి. మనం ఎప్పుడు చేయలేం కదా, భగవంతుడు కనబడ్డు మనం తేలే కనిపిస్తుంది, తేలిలో ఉన్న విషయమే కనిపిస్తుంది, అది కుడితే మనకు ఏమైపోతుందని భయమే కనిపిస్తుంది. సో వీఆర్ లివింగ్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ ఫియర్. చాలా మంది మంచారు, ఏమీ అనుమానం లేదు, బట్ మనం మార్చుకోవాలి యాటిట్యూడ్. వీఆర్ లివింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, వీఆర్ లివింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, వీఆర్ లివింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మై మాస్టర్ అనే యాటిట్యూడ్ తెచ్చుకోవాలి. దేంతో పడితే కోపం వచ్చిన కాలుతో తన్ను తంటాం, ఆ వస్తువు రూపంలో ఉన్నది భగవంతుడు అని గుర్తుంటే కాలుతో తన్నాం. గట్టిగా కోపం వచ్చినా కూడా కొందరు అటు ఇటు చూసి తప్పని ఉమ్మేస్తారు. ఈ భూమి రూపంలో భగవంతుడు ఉన్నాడు అని గుర్తుంటే ఉమ్మేయం. అసలు అవతల మనిషి మీద కోపం రాదు, అవతల మనిషి మీద కోపం వచ్చిందంటేనే మనం భగవంతుడిని మర్చిపోయాం. ఆ అవతల వాడు కూడా భగవంతుడు అని గుర్తున్నప్పుడు ఈ గొడవలేవు. ఇవన్నీ ఎవరికండి బాబు అంటే, శిష్యుడు అవడానికి ప్రయత్నం చేసేవాడికి, ఎవరు పడితే వాళ్ళకి కాదు, దారిపోయే దానికి చెప్పట్లేదు ఈ కథ. ఈ కథలు కానీ, ఈ ఉపన్యాసాలు కానీ, ఈ సంబంధించిన విద్య కానీ ఇది ఎవరికి పడితే వాళ్ళకి కాదు, శిష్యుడు అవదలుచుకున్న వాడికి. చరాచర జగత్తు, చరాచర జగత్తుని అంతటినీ, జగత్తు అంటే పుట్టి వెళ్ళిపోతూ ఉండేదన్నమాట, ఎప్పుడు అలా మూవ్మెంట్ ఉన్నది, ఏదైనా సరే అంతటినీ ప్రకాశింపజేస్తుంది. సో ప్రకాశం ఏం చేస్తుందంటే అక్కడేముందో తెలిసేటట్టు చేస్తుంది. చీకట్లో వస్తువులు కనబడవు, కానీ లైట్ వేస్తే కనబడతాయి. ఎందుకు? ఆ లైట్ ఆ వస్తువు మీద పడి అది మళ్ళీ మన కంటిలో పడి అప్పుడు మనకు ఇది కనిపిస్తుంది, అర్థమైతే కనబడదు. అలాగా ఎప్పుడైతే మనం ప్రకాశ స్వరూపులు అవుతామో, మనం సృష్టిలో అన్నింటినీ చూడగలం. ఎలాగంటే మన ప్రకాశాన్ని దాని మీద ప్రసరించి అది ఏముందో తెలుసుకుని మళ్ళీ మనం దాన్ని అర్థం చేసుకుంటాం. కాబట్టి అలాగా స్వయంగా మనకే జ్ఞానం వస్తుంది. అప్పుడు ఆమ్నిసైంట్, సర్వజ్ఞుడు అవుతాడు. అందుకని దేవతత్వం కావాలి. ఇలాంటి దేవతత్వం మనకు గాయత్రి మంత్రంలో ఉంది, భర్గో దేవస్య ధీమహి. ఇక్కడ మనం కింద కార్ చెప్పుకున్నాం, భర్గ అంటే అమృత స్వరూపమైనది, మహాప్రాణస్వరూపమైనది, ఏదైతే ఉందో ఆ బ్రహ్మవర్చస్సు. మనల్ని ధారణ చేసుకుంటున్నాం. అందుకని గాయత్రి మంత్రం ఫస్ట్ హాఫ్ మొదటి సగలను ఏం చెప్తున్నారంటే, ఆ సవిత వరేణ్య భర్గ దేవశక్తులు గారు పరమాత్మను ధ్యానించే ప్రక్రియ జరుగుతోంది మొట్టమొదటగా. ఈ ధ్యాన ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, మనలో కాంతి, శ్రేష్ఠత, ఇంద్రియ నిగ్రహం, దివ్యత్వం ఎక్కువగా ఎక్కువగా మనలో ధారణ చేసుకుంటూ ఉంటాం. మనస్సు ఏ పనిలో మనం దాన్ని ఎంగేజ్ చేశాము, మనస్సుతో పాటు మన అవయవాలన్నీ కూడా, అంటే మన చేతులు, కాళ్ళు, కళ్ళు అన్నీ కూడా దానివైపోయి నడుస్తాయి. అంటే మనస్సు సినిమా మీద ఉందనుకోండి, మనస్సు సినిమా మీద ఉంటే మనం ఎటు బండి ఎటు నడుపుతాం, కారు కానీ స్కూటర్ కానీ లేకపోతే రిక్షాలో వెళ్ళానుకోండి, సరదాగా రిక్షా కానీ ఎటు వెళ్తుంది, సినిమా హాల్ వైపు వెళ్తుంది అంతే తప్ప సినిమా హాల్కి వెళ్ళాలనుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళదు కదా. ఒకరోజు నేను ఒక ఆవు తరుముకుంటూ వస్తుంది విజయవాడలో అనమాట, ఆవు మీదకి వచ్చేస్తుంది ఎలాగా అనుకున్నాం, ఒక్కళ్ళని ముట్టుకోలేదు మనుషులు అంతమంది ఉంటే, నేను కూడా అక్కడే ఉన్నాను. అది ఒక కుక్క దాన్ని బాగా ఏడిపించింది అనమాట, బహుబాహు నడుచుకుంటూ దాని మీదకి వెళ్ళి తోకపట్టిలాగా ఏదో చేసింది, చేసి పారిపోతుంది. పారిపోతుంటే ఈ ఆవు ఆ కుక్క వెనకాల పడింది. ఆ కుక్క వెనకాల పట్టడంలో దాని దృష్టి ఎంత ఎక్కువ కుక్క మీద ఉందంటే, పక్కన మనుషులు ఉన్నా ఎవరిని ఏమి చేయకుండా డైరెక్ట్గా కుక్క మీద తరుగుతూ పోతుంది. అంటే మనసు మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటుంది, కాకపోతే వాటికి నేనున్నానని తెలియదని చెప్తారు మాస్టర్. మనకు నేనున్నానని తెలుస్తుంది, వాటికి నేనున్నానని తెలియదు. ఇక్కడ ఈ ధీమహి అనే అర్థం గురించి చెప్తూ, ఎవరినైనా ఏదైతే మనం ధ్యానం చేస్తున్నామో ఆ తత్వాన్ని ధారణ చేయటం అనేది ధీమహి. మనస్సు ఏ పనిలో లగ్నమైతే అవయవాలన్నీ ఆవైపే మొగ్గుతాయి. అక్కడ కుక్కను తరవడం అనేది మనసులో ఉంది కదా ఎవరికి, ఆవుకి. కాబట్టి అది కొమ్ములు కానీ మిగతా కానీ అన్ని దానివైపే పెట్టి పరిగెడుతుంది తప్ప, పక్కన మనుషులు అడ్డొచ్చిన ఎవరిని ఏం చేయలేదు, తప్పించుకుంటూ వెళ్ళింది. అంత ఆశ్చర్యంగా జంతువులు కూడా ప్రవర్తించగలరు మనిషి. సో మనిషికి ఇంకా ఎక్కువ శక్తి ఉంది కాబట్టి, ఏ పని మీదైతే మనం మనస్సును లగ్నం చేస్తామో ఆటోమేటిక్గా మన శరీర అవయవాలన్నీ దానికి సహకరిస్తాయి. కాబట్టి గాయత్రి మంత్రం మొదటి సగంలో ఉన్న ఆ ఆద్యశక్తి సమస్తము దేని నుంచి ఉత్పత్తి అవుతోందో ఆ సవిత యొక్క శ్రేష్టమైన అన్నిటికంటే సృష్టిలో వరింపదగినదైన వరేణ్యమైన అమృత స్వరూపమైన బ్రహ్మతేజ స్వరూపమైన భర్త అందరినీ ఆనందింపజేసే శక్తిని ఏదైతే ఉందో దాన్ని నేను ధారణ చేసుకుంటున్నాను అని గాయత్రి మంత్రం చెప్తుంది. ఇలాగ ఎవరైతే ధారణ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు, ఈ సృష్టి మొత్తాన్ని ఆనందింపచేసే దేవతలుగా మా దేవ అంటే ఇచ్చేవాడు స్వయం ప్రకాశం. ఎలాగైతే భగవంతుడు స్వయం ప్రకాశం, అలాంటి ప్రకాశం తను కూడా పొందేవాడు. చరాచర జగత్తునంతటినీ ప్రకాశింపజేయగలిగిన వాడు, అందరికీ వెలుగునివ్వగలిగిన వాడు, అందరికీ ఆనందం పంచగలిగిన వాడు అయ్యేవాడుగా అవుతాడు. అది ఈ భూమి యొక్క ప్లాన్. సో గాయత్రి మంత్రంలో భూమి యొక్క ప్లాన్ కూడా ఇమిడి ఉన్నది. భూమికి ఒక ప్లాన్ ఉన్నది, అలాగే సోలార్ సిస్టమ్కి ఒక ప్లాన్ ఉంది. ఈ సోలార్ సిస్టమ్కి ఏమిటి ప్లాన్ ఉంటుంది మెల్లిగా ఆలోచించండి. అది కూడా గాయత్రి మంత్రంలో ఉంటుంది. అందుకని డిసైపుల్గా అవదలుచుకున్నవాడు ఎప్పుడు కూడా వాడికి ఒక గురువు లేడు అని బాధపడకుండా, నా గురువు ప్రతి వాళ్ళు ఎంతోమంది గురువులు ఉంటారు. వాళ్ళు ఎవరైతే ఈ మానవాళికి సేవ చేయాలని సిద్ధంగా ఉన్నారో వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. గురువు యొక్క అనుగ్రహం సంపాదించాలి, గురువు యొక్క చేయూత మాకు కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళకున్న జ్ఞానాన్ని వాళ్ళు ఏం చదువుకున్నారో దాని అవసరం దాన్ని తగ్గట్టుగానో లేదా వాళ్ళకున్న శక్తి తగ్గట్టుగానో తోటి మానవుడికి సహాయపడటం నేర్చుకోవాలి. చదువుకోలేదు సపోజ్, బోళంత శక్తి ఉంది, భుజబలం బాగా ఉంది, అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇంటింటికి ఊరికే నీళ్లు పంచుతాడు. గుంటూరులో ఒక ఆయన ఉండేవాడు, అందరికీ నీళ్లు తీసుకొచ్చి ఇచ్చేవాడు, రూపాయి ఎంత తీసుకునేవాడు. అది వేరే విషయం. మనం కూడా అలాగే చెయ్యాలంటే అలా కాదు, మనకి ఏ రకంగా బాగా చదువుకున్నాం మనం, ఎవరికి ఇంకోటి ఊరికే చదువు చెప్పచ్చు కదా. మనం బాగా పాటలు పాడగలం, ఇంకో నలుగురికి పాటలు పాడించి వాళ్ళ నలుగురితోటి సంగీతం ద్వారా ఈ వాతావరణంలో ఒక మార్పు తీసుకురావచ్చు. అలాంటి ప్రయత్నం చేయొచ్చు. బొమ్మలు అయితవచ్చు, మంచి చక్కగా బొమ్మలు వేసి ఆ బొమ్మలు చూడటం వల్ల మన మనసులో రీఅరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ జరుగుతాయి, మనసు మారుతుంది. కొన్ని కొన్ని బొమ్మలు చూస్తే చాలా సబ్లైమ్ థాట్స్ ఉంటాయి వాటిల్లో. అలాగే కొన్ని కొన్ని పిక్చర్స్ చూస్తే చాలా బాగుంటాయి. అంటే పిక్చర్స్ అంటే ఇన్ ది సెన్స్ సినిమాలు. కొన్ని కొన్ని సినిమాలు అయితే అబ్బో చూడటానికి అసహ్యంగా ఉంటాయి. అలాంటివి కాకుండా మనల్ని ఎలివేట్ చేసే సినిమాలు అలాంటివి చూడొచ్చు, అలాంటివి తీయొచ్చు. ఇలాగా మనకున్న అన్ని రకాల శక్తుల్ని ఈ మానవాళి, అలాగే జంతువులు, అలాగే వృక్షాలు, అలాగే ఖనిజాలు, వీటిని ఎలాగ ఎలివేట్ చేయొచ్చు అని ఆలోచించేవాడు శిష్యుడు కావటానికి అర్హత ఉన్నవాడు. అట్ ది సేమ్ టైం వాడు మానసికమైన ట్రాంక్విలిటీ సంపాదించాలి, స్థిరత్వం సంపాదించాలి, శాంతం సంపాదించాలి. అంతే తప్ప ఊరికి ఆ సబ్జెక్ట్ వచ్చి నాకు ఈ సబ్జెక్ట్ వచ్చి 100 సబ్జెక్టులు చదివి నెత్తి నిండా బరువు మోయటం కాదు. వేదం కూడా చెప్తుంది, వేదం అర్థం తెలియని వాడు గాడిద బరువు మోసినట్టు వేదాలు అనే పుస్తకాలు మోసుకుంటూ తిరుగుతాడు అని. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక పుస్తకం వేశారు, దాంట్లో మొట్టమొదటి పేజీలో ఉన్న శ్లోకానికి అర్థం ఇదే. జ్ఞానం కోసం చదువుకున్నవాడు గాడిద లాంటి వాడు, గాడిద ఎలాగైతే బరువు మోస్తున్నా వీడు జ్ఞానం అనే పుస్తకాలు బరువు మోస్తాడు తప్ప ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోలేడు అని వింటున్నాడు. సో శిష్యుడు కావాల్సిన వాడికి ఉండాల్సిన అర్హత ఏం చదువుకున్నాడు, అబ్బో వీడు ఎంఏ ఇంగ్లీష్ అండి, ఆచార్య చెప్పిన ఇంగ్లీష్ లెక్చర్స్ అని బ్రహ్మాండంగా అర్థం చేసుకోవాడు సొన్నా ఏం కాదు. వీడు ఏం చదువుకోలేదు ఏం పర్వాలేదు అయినా అర్థం అవుతుంది. ఎందుకంటే శిష్యుడు కావాల్సిన లక్షణం ఏంటంటే పరిణామక్రమంలో ముందరకి వెళ్ళటము. పరిణామక్రమంలో ముందరకు వెళ్ళటం అంటే మనిషి నుంచి దేవస్థితికి, అంటే అందరికీ ఆనందాన్ని పంచటము అనే స్టేజ్కి వెళ్ళటానికి ప్రయత్నం చేయటము శిష్యుడికి కావాల్సిన లక్షణం. అది ఉందా, ఉంటే చదువుతో సంబంధం లేదు. ఇది గాయత్రి మంత్రం ద్వారా ఈ శిష్యుడికి కావాల్సిన లక్షణాలు తెలుసుకుంటూ ఎర్త్ ప్లానెట్కి సంబంధించిన ప్లాన్, ఈ భూమి మీద ఏం చేయటానికి మనం వచ్చామని తెలుసుకుంటాం గాయత్రి మంత్రం ద్వారా. దాన్ని అనుభూతిలోకి తెచ్చుకుంటాం. ఊరికే గాయత్రి మంత్రం చేయటం కాదు. ఎస్, నేను స్వయం ప్రకాశమైన అమృత సమానమైన సమస్త దుష్కర్మలని పాపాలని నాశనం చేసి అందరికీ ఆనందాన్ని పంచే దేవతగా వరేణ్యమైన ఆ సవితిని పరమాత్మ తేజస్సుని నేను ధారణ చేసుకుంటున్నాను అని మనం ధ్యానం చేసుకుంటూ ఉండటం వల్ల మనం మారతాం. మనం మారితే యుగం మారుతుంది, యుగ నిర్మాణ యోజన సత్సంకల్పము నెరవేరుతుంది. దీనికి చేయాల్సిన మొదటి స్టెప్ ఏంటంటే బాధ్యత తీసుకోవడం. మాస్టర్ ఎప్పుడు చెప్తారు బాధ్యతలు తీసుకోవాలి ఇచ్చేవి కాదు. అలా ఎందుకంటారు అంటే శిష్యుడు అవదలుచుకున్నవాడు బాధ్యతను తీసుకోవాలి. అంతేనప్ప ఏమోనండి మనం ఏం చేస్తాం, చాలా కష్టం. ఆయనే చేయలేకపోయాడు, మేమేం చేస్తాం? ఆయన చేయలేకపోయాడు అని మాట మనం అంటాం తప్పు. మాస్టర్ ఏం చేశారు ఎవరికి తెలుసు? మామూలు వాడికి తెలియదు. వాళ్ళ పని అంతా కూడా మెంటల్ ప్లేన్లోను ఇంకా ఆస్ట్రల్ ప్లేన్లో వాటిలో ఉంటాయి. భౌతికమైన పనులు చాలా తక్కువ కనిపించేది, వాటి రిజల్ట్ తర్వాత వస్తుంది. ఫిజికల్ ప్లేన్లో మనం చేయాలి, ఆ పైప్ లైన్స్లో వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మనం అక్కడ చేయలేం కాబట్టి. సో మనం చేయగలిగినవి మనం చేయాలి. మనం ఏం చేయగలము మాస్టర్ ప్లాన్లో అవన్నీ నోట్ డౌన్ చేసుకుని స్టార్ట్ ఇమీడియట్లీ. అప్పుడైతే మనం చేయగలిగినవి మొదలు పెడతాం. అప్పుడు మనం ఒక అడుగు అటు వేసాం కాబట్టి 10 అడుగులు మన వైపు వేస్తాం. అంతేగాని గుంటూరులో సప్తర్శాస్త్రం వైపు ఒక అడుగు వేస్తే సప్తర్శాస్త్రంలోని శక్తి 10 అడుగులు మన వైపు ఏం రాదు. అలాగే నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తాను. నా వైపు చూడు అంటే అర్థమేంటి? ఆ సృష్టిలో ఉన్న అంతా భగవంతుడే ఉన్నాడు, ఆయన్ని చూస్తున్నానంటే అప్పుడు అన్నిట్లోంచి ఆయనే మనం చూస్తాడు. అలా అర్థం చేసుకోవాలి. ఇలాగ మనం ఈ మనం మారాలి అనే భావన మనకు ఉండాలి. మనం మారాలి. ఎలా మారాలి? దేవతగా మారాలి, ఇచ్చేవాళ్ళుగా మారాలి, తీసుకునేవాళ్ళుగా మారాలి. దేవస్య. సో అలాంటి భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని మనసార మనం ధ్యానం చేసి స్వయం ప్రకాశమైన దేవతలుగా, సూర్యుడు ఎలా స్వయం ప్రకాశమో అలా మనం కూడా ఈ సూర్య గోడ నుంచి వ్యక్తమవుతున్న సూర్యుడు, సూర్యగోళం కాదు సూర్యుడు, ఆయన స్వయం ప్రకాశం. అలాగే నేను స్వయం ప్రకాశం అనే జ్ఞానంతో మనం ఈ భూమి మీద పనిచేయటం మొదలు పెట్టాలి. అప్పుడు మనం మారుతాం, యుగం మారుతుంది. ఇలా ఎంతమంది చేస్తూ ఉంటే అంత తొందరగా ఈ యుగం మారుతుంది. తర్వాత క్లాస్లో మనం ఇంకా కొంచెం ఆ పరిణామ క్రమం గురించి ఎక్కడెక్కడ ఎలా జరుగుతుందో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా ఎందుకంటే అందరూ బాగుండాలని మనసార కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహిం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యజాలిని దేశో క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మాతస్య దుఃఖమాప్నుయాత్ అపుత్రా పుత్రిణిస్తుంతు పుత్రిణిస్తుంతు పౌత్రిణ నిర్ధనా స్వధనాస్తంతు జీవంతు శరదాం శతం. సద్గమయ తమసోమా యోగిర్గమయ మృత్యోర్మామృతంగమయ స్వార్థం మా పరమార్థం గమయ అవ్యవస్థమా సువ్యవస్థం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.